Wondering if dangerous contaminants are in your home's water? Get Leaf Home Water Solutions today. We can't live without water, but we can take actions today to make it safer and healthier. Leaf Home Water Solutions is offering a free in-home water test. Just visit leafhome.com/water to schedule yours. With results from their advanced digital testing, Leaf Home Water Solutions can design a whole home system and expertly install it in as little as one day. With Leaf Home Water Solutions, you can feel confident that each drop of water from every tap and appliance is cleaner and safer for you and your family. We can't live without water, but we can take actions today to make our family's water safer with Leaf Home Water Solutions. Schedule your free home water test today at leafhome.com/water and save 15% on all home water treatment systems. That's leafhome.com/water for your free home water test and 15% off. leafhome.com/water.
ఇప్పుడు మీకోసం నగేష్ పంచాగ్నుల గారి మన దేశం మన రాజ్యం కార్యక్రమం August 4, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of MyIND Media. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.
Welcome back to Manadesham Manarajyam. Iroju, August 4, 2017, శుక్రవారం. ఈ కార్యక్రమం భారత కాలమానం ప్రకారం రాత్రి 9:30 లైవ్లో ప్రసారం కాబడుతోంది. కార్యక్రమానికి ఫోన్లో పాల్గొనదలుచుకున్న శ్రోతలు 1484-364-3471 నంబర్ ద్వారా కానీ mind.media అకౌంట్ స్కైప్ అకౌంట్ ద్వారా కానీ కనెక్ట్ కావచ్చు. మీ ఆలోచనలు, సలహాలు, సూచనలు, మా కార్యక్రమంపై మీ అభిప్రాయాలు పంచుకోదలుచుకోవతలు మైండ్ మీడియా ఫేస్బుక్ అకౌంట్ ద్వారా కానీ, ట్విట్టర్ ద్వారా కానీ, లేకపోతే ఆజాద్ హింద్ ఫౌజ్ 1943@gmail.com అన్న అకౌంట్ ద్వారా కానీ మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు మాతో పంచుకోవచ్చు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ముఖ్య సంఘటనలు చోటు చేసుకున్నాయి. వాటి మీద జాతీయవాద దృక్పథమైన రాష్ట్రానికి లాభం నష్టం అన్నటువంటి ఆలోచనలో విశ్లేషణ కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. తర్వాత 100 సంవత్సరాల నుంచి ఆగకుండా భారతదేశ భూభాగంలో మండుతున్న బొగ్గుగనుల గురించి చాలా తక్కువ మందికే తెలిసి ఉంటుంది. 100 ఏళ్లుగా మండుతున్న భూగర్భం అనేది 1000 సంవత్సరాలుగా, 100,000 కోట్ల సంవత్సరాలుగా మండుతోంది. కానీ భారతదేశంలో అతి తక్కువ లోతులో, కేవలం 40 అడుగుల లోతులో బొగ్గు కొన్ని 100,000 కోట్ల రూపాయల జాతీయ వనరు అగ్నికి దగ్ధమవుతున్న భారతదేశంలో గత 100 ఏళ్లుగా ఏమీ చేయలేని పరిస్థితిలో మనం ఉన్నాము అన్నటువంటి వార్త ఇంకోటి హెడ్లైన్స్ అంతరించుకుంది. తర్వాత యాజ్ యూజువల్ స్థిరాస్తి అక్రమాలకు చెల్లు అన్న అంశం మీద ఇవాల్టి నుంచి రియల్ ఎస్టేట్, ఐ థింక్ ఇట్ ఈజ్ తెలంగాణ స్థిరాస్తి నియంత్రణ అభివృద్ధి నిబంధనలు, దట్ ఇట్ అపియర్స్ టు బి తెలంగాణ రియల్ ఎస్టేట్ కంట్రోల్ అండ్ డెవలప్మెంట్ అథారిటీ రెగ్యులేషన్స్, ప్రాబబ్లీ నేమ్ ఐ డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ ఇన్ ఇంగ్లీష్, బట్ సంథింగ్ క్లోజ్ టు రేరా విచ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద సెంటర్, బట్ రేరా ఈ స్టిల్ డి నాట్ టేక్ ప్లేస్, బట్ హియర్ తెలంగాణ దే హ్యావ్ కమ్అప్ విత్ సమ్ నోటిఫికేషన్ విచ్ ఈస్ ఎఫెక్టివ్ టుడే. విల్ టాక్ ఇన్ డీటెయిల్ అబౌట్ దాట్. And then the next item we had in the list of today's discussion was the drugs and India. As usual, we are always trying to put off the fires, but we don't know what exactly and how exactly to stop. And there is no mechanism in place. That's the saddest part of it. But anyhow, we will go into discussion starting with the one development or one problem that Telangana state is going to face pretty soon, especially in relationship with animal husbandry. Pasu vaidyam Telangana rashtramlo gallo deepanla marindi. దవాఖానాలు పశు వైద్యం దవాఖానాలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. నిజానికి మూగజీవాలను కాపాడుకోవడం అనేది రైతులకు తలకు మించిన భారంగా మారింది. ఎస్పెషలీ దిస్ రైనీ సీజన్ మోస్ట్ ఆఫ్ దీస్ క్యాటిల్ విల్ గో ఇన్ టు ద ఫీల్డ్స్. మందులు చల్లిన గడ్డి తినడం వల్ల కానీ లేకపోతే by getting victimized to snake bites, వీటికి ఇమీడియట్ మెడికల్ హెల్ప్ అనేది లేకుండా పోయింది. బట్ అన్నిటికంటే కూడా ముఖ్యంగా ద మెకానిజం ఇన్ ప్లేస్ మీదనే క్వశ్చన్స్ వస్తున్నాయి. ఐ హ్యావ్ ఎ రిపోర్ట్ హియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. ఐ థింక్ ద సేమ్ రిపోర్ట్ ఈస్ పబ్లిష్డ్ ఇన్ సమ్ ఆఫ్ ద న్యూస్ పేపర్స్ ఆల్సో టుడే ఆర్ మేబీ కమ్ టుమారో, బట్ ఐ హ్యావ్ ఎ రిపోర్ట్ అటాచ్డ్ టు దట్. Veterinary assistant surgeons, there are only 960 people. Out of them, there are more than 10% vacant. Then veterinary medical assistants, there are only 778 posts. Out of them, 744 are unfilled. Ante kevalam 30 mandi vaidya sahayakulu unnaru. 778 postlalo 744 khaliga unnai. That is the state of వెటర్నరీ మెడికల్ హెల్త్ ఇన్ ద స్టేట్. ఇన్నిటికంటే ముఖ్యంగా హౌ డస్ ఇట్ మ్యాటర్ టు అస్ ఇఫ్ దీస్ ఎనిమల్స్ ఆర్ నాట్ ప్రాపర్లీ టేకెన్ కేర్. ఒక పక్కనేమో గో రక్షణ మిల్చింగ్ యానిమల్స్, గో అన్న తర్వాత మళ్ళీ ఇది ఆవు దగ్గరికి వెళ్ళిపోతుందండి. ఐ డోంట్ వాంట్ ద డిస్కషన్ టు హ్యాపెన్. ఇట్ ఈస్ నాట్, ఐఎమ్ నాట్ టాకింగ్ హియర్ అబౌట్ కౌ ప్రొటెక్షన్ అండ్ కౌ విజిలాంటే, దాని గురించి నేను మాట్లాడటం లేదు. I'm talking about milching animals. Milching animals, probably we can even consider buffalo, cow, ox or bull, and then he buffalo, she buffalo, blah, 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 what not, what not. But samasya ekkada ostundi ante, total Telangana state lo, there is only one super speciality hospital for animals, and that is only in Hyderabad. The whole state has only one hospital, which is the very sorrow state of affairs in 70 years of development of post-independent on India and 60 plus years of formation of combined state of Andhra Pradesh and 3 years of independent Telangana. What do we have? One super specialty hospital, that too only in Andhra Pradesh. And there are about 1,020 veterinary hospitals in villages. And pretty much mandalaniki okati unnadi ani anukovachu. District hospitals are only 8. Of course, in the mundu 11 jillalo, 10 jillalo, 12 jillalo, whatever the number of districts are. Dantlo kuda prati district ku oka district veterinary hospital kuda ledu. But now we have more than 30 districts, I think. 30 plus districts in the state. And then there are no facilities. Annitikante kuda heart burning situation entante ande 2012 they have given census on animal. Rashtramlo 29 lakhala pai chiluku aavulu, 19 lakhala pai chiluku eddulu, 40 lakhala pai chiluku gedelu. 40 lakhs and 29 lakhs, this number is really bizarre for the size of state of Telangana. This number should have been really high. The amount of milk they produce, I don't know, like oka rough calculation teeskunna kuda ikkada oka 70 lakhala jantuvulu unnai, aavulu gedelu kalipi 70 lakhalu unnai ani anukunte 29 oka 40 70 lakhalu okoka pasubu 7 litrala paalu average ni ichindi anukunna 4 kotla 90 lakhala litrale మనకు పాల ఉత్పత్తి. అది కూడా 7 లీటర్స్, దట్ మీన్స్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ టూ మచ్. 7 లీటర్స్ యావరేజ్. 4,90,000 లీటర్లు డే ప్రొడక్షన్ మనకు మిల్క్ ప్రొడక్షన్ ఉంది. మన జనాభాయే 4 కోట్లు. దీంట్లో మిల్క్ పౌడర్ ప్రొడక్షన్, డైరీ ప్రొడక్ట్స్ ప్రొడక్షన్, ఈ రకరకాల ఇష్యూస్ ఉన్నాయి దీంట్లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ద నంబర్ ఆఫ్ క్యాటిల్ వేఆర్ ద స్టేట్ ఇస్ ఓనింగ్ ఇట్ సెల్ఫ్ ఇస్ వెరీ లో ఇన్ కంపారిజన్ టు ద పాపులేషన్ ఇట్ హ్యాస్. Probably that's the reason why we are importing milk from neighborhood states, and it is also a reason for probably adulteration of milk in the state. Pony ee 70 lakhala pasule unnai anna oka aalochana vaste kuda, as per this requirement of 2012 calculations, we require minimum 2100 vets in the state. 2,100 veterinary doctors are required for us to cater the needs of only this particular 2012 statistics of about cattle. Whereas we have how many? We have 960. ఎక్కడ 2100, ఎక్కడ 960. That means we are not even having 30% of the required vets in the state. ఈ స్థాయిలో ఉండగా ఈ గణాంకాలను తీసుకుంటే ద సాడెస్ట్ పార్ట్ ఇస్ రాష్ట్రం ఇంకొక 1,50,00,000 గొర్రెల్ని రాష్ట్రంలోకి ఇంపోర్ట్ చేస్తుంది. ఐ డోంట్ వాంట్ డిబేట్ అబౌట్ వెదర్ దట్ ప్రాసెస్ ఆఫ్ గివింగ్ షీప్ ఈజ్ గుడ్ ఆర్ బ్యాడ్, అది కాదు ఇక్కడ సమస్య. ఇంకొక 1.5 కోటి గొర్రెల్ని ఇంపోర్ట్ చేస్తే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ 1,28,00,000 గొర్రెలకు డెఫినెట్లీ ఒకవేళ నెగిటివ్ ట్రేడ్ చూస్తే ఇది కాస్త తగ్గి ఉండవచ్చు. పాపులేషన్ లాగా ఇవి పెరగట్లేదు, దట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఇన్ ఇండియా. హ్యూమన్ పాపులేషన్ ఈస్ గ్రోయింగ్ డే బై డే, వెరాస్ మిల్చింగ్ అండ్ క్యాటిల్ పాపులేషన్ అండ్ దిస్ యానిమల్ పాపులేషన్ ఈస్ గోయింగ్ డౌన్ డే బై డే. బట్ ఎనీహౌ ఇది పరిగణనలోకి తీసుకుంటే వీ రిక్వైర్ అనదర్ 600-700 మోర్ డాక్టర్స్ ఫర్ దట్ 1.5 crore షీప్. సో దట్ ఇంక్రీజెస్ దిస్ నంబర్ ఆఫ్ 2100 బై అనదర్ 700. సో ప్రెటీ మచ్ క్లోజ్ టు 3,000 వెట్స్ ఆర్ రిక్వైర్డ్ ఇన్ ద స్టేట్. 3,000 వెట్స్ ఆర్ రిక్వైర్డ్ ఆటోమేటికల్లీ, దెన్ దర్ డెవలప్మెంట్ ఆఫీసర్స్, దర్ అసిస్టెంట్ సర్జన్స్, అండ్ దెన్ దేర్ హెల్పర్స్, బ్లా బ్లా బ్లా, ద హోల్ టీమ్ హ్యాస్ టు బి ఇంక్రీజ్డ్. So we are not even at 25% of what is required for veterinary hospitals, what is required in Telangana state. ఇది పక్కన పెడితే if you see this average amount that government is spending on these veterinary facilities by taking this 2012 account is 7 rupees per year on పర్ యానిమల్. 7 రూపాయలు ఒక్కొక్క జంతువు మీద ప్రభుత్వం యానిమల్ హస్బెండరీ మీద ఖర్చు పెడుతుంది. ఇక వీటి ఆరోగ్యాన్ని చూడడం ఎంత మటుకు సాధ్యమవుతుంది అది ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్. అండ్ సరే ఈ యానిమల్ని చూస్తే ఎంత, చూడకపోతే ఎంత, మనిషికే దిక్కు సార్, మీరు యానిమల్స్ గురించి నష్టాన్ని మనం ఒకసారి ఒక 2 అంశాల మీద దాని మీద జరిగే నష్టాన్ని చూద్దాం. గవర్నమెంట్ రెగ్యులేషన్స్ అండ్ కాన్స్టిట్యూషనల్ రెగ్యులేషన్స్ సే ఎవ్రీ యానిమల్ దట్ ఈస్ టు బి కిల్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ మీట్, ఫర్ ద పర్పస్ ఆఫ్ ఫుడ్ కన్జంప్షన్, మస్ట్ బి టెస్టెడ్ బై ఎ డాక్టర్ and certified that it is suitable for consumption and it is healthy and it can be killed as per the norms of the government. Again, we don't want to go into the details of the kabela, the facility, cow slaughtering, avanni maatladadu ippudu dan gurinchi manam maatladaledu. Manam kevalam oka metanu gaane, oka gorrenu gaane, oka kodini gaane, ఈ 3 నార్మల్గా కన్జ్యూమ్ చేసేవే ఈ యానిమల్స్. ఇక మిగిలినవి ఇల్లీగల్ కన్జంప్షన్ అనేది ఇక ర్యాబిట్స్, పీకాక్స్ అవన్నీ ఇక వీళ్ళ లెక్కలకు కూడా రావు. సరే దాన్ని వదిలిపెట్టేసేయండి పక్కన. ఉద్దేశించే ప్రతి మేక, గొర్రె లేదా కోడి ఖచ్చితంగా పశు వైద్యుడు పరిశీలించి అవి ఆరోగ్యంగా ఉన్నాయని నిర్ధారించాకనే వాటిని కోసి మాంసం అమ్మాలి. మాంసం దుకాణాల్లో ప్రతి 200 గొర్రెలు లేదా మేకలకు ఒక వైద్యుడిని ఖచ్చితంగా ఉంచాలి. వీరి రెస్పాన్సిబిలిటీ పంచాయతీలది, మున్సిపాలిటీ ఆఫీసర్లది. ఈ లెక్క ప్రకారం చూస్తే వైద్యుల సంఖ్య ఇంకా పెరిగిపోతుంది. రాష్ట్రంలో వేలాది జంతువులు, లక్షలాది కోళ్ళు, ఇతర జంతువుల మాంసం అమ్ముతున్నా ఎవరూ తనిఖీ చేయడం లేదు. ఈ పద్ధతి ప్రకారం తాము పెట్టిన నిబంధనల్ని ప్రభుత్వాలే పట్టించుకోకపోవడం విశేషం. దట్ ఈస్ ద న్యూస్. సో అల్టిమేట్లీ దిస్ పర్టిక్యులర్ ఇల్ క్వాలిటీ ఫుడ్ ఈజ్ కన్సూమ్డ్ బై హ్యూమన్ బీయింగ్ అగైన్. ఇది కాక రిక్వైర్మెంట్ ఆఫ్ ఆక్వాకల్చర్ దట్ ఈస్ డిఫరెంట్. అది ఇంకొక అది పెద్ద ప్రపంచం. దాంట్లో ఫిషరీస్ డిపార్ట్మెంటు, దాని సంస్థలు, దాని సమస్యలు, దాని రెగ్యులేషన్స్ అవన్నీ వేరు. ఇవి కేవలం యానిమల్ హస్బెండరీ కిందకే వస్తాయి. మళ్ళీ ఈ ఫిషరీస్ వాటిని ఫిషరీస్, క్రాప్స్, తర్వాత సీ ఫుడ్ అవన్నీ దీనిలోకి రావు. దానికి కావాల్సిన రిక్వైర్మెంట్ ఆఫ్ వెట్స్ ఆర్ డిఫరెంట్ అండ్ ఆ డిపార్ట్మెంటే డిఫరెంట్. సో ఇటువంటి పరిస్థితిలో రాష్ట్రంలో యానిమల్ హస్బెండరీ ఉన్నది. ఈ స్థాయిలో ఉన్నప్పుడు దిస్ ఈస్ వన్ ఏరియా వేర్ బేసికలీ కామన్ మ్యాన్ విల్ బి ఎఫెక్టెడ్ ఇఫ్ దిస్ కైండ్ ఆఫ్ అన్హెల్దీ, అన్హైజీన్ మీట్ ఈస్ sold. Again, the purpose of it is not to say stay away from meat. No, you consume the meat, but take it healthy. At least question the government to appoint right vets. And unfortunately, even if government wants to appoint vets, the saddest part is there are no appropriate production of veterinary doctors. ఎంతసేపు రెండవ అటెంప్ట్, మూడవ అటెంప్ట్, నాలుగవ అటెంప్ట్ నీట్లో చేసి నాకు మెడిసిన్ సీట్ కావాలి అని డెంటల్ని కూడా, డెంటల్ సీట్స్ను, బీడిఎస్ను కూడా ఇగ్నోర్ చేసిన బ్యాచెస్ ఆఫ్ స్టూడెంట్స్ని చూసాం. ఇప్పుడిప్పుడు కాస్త డెంటల్ డాక్టర్స్, హోమియోపతి డాక్టర్స్, ఆయుర్వేదిక్ డాక్టర్స్ అని ఆల్టర్నేటివ్ మెడిసిన్ వైపు కొంతమంది డెంటల్ డాక్టర్స్ స్టార్టెడ్ ఫీలింగ్. అదర్వైజ్ డెంటల్ డాక్టర్ అంటే డాక్టర్గానే కన్సిడర్ చేయక మాకు అక్కర్లేదు, మాకు ఎంబీబీఎస్ఏ కావాలని 3 ఎంట్రన్స్ రాసి బీఎస్సీ కంప్లీట్ చేసుకొని, బీఈడి కంప్లీట్ చేసి స్కూళ్ళలో టీచర్లుగా ఎంటర్ అయిన బైపీసీ స్టూడెంట్స్ని చాలామందిని చూసాం. ఇప్పుడు ఫార్మాడీ అని ఇంకొక బ్రాంచ్ అని ఇంకో బ్రాంచ్ అని కొంతమంది ఆ మెడిసిన్ మీద మమకారంతోనే విదేశాల్లో వెళ్ళి చదవడానికి మన మార్గాలు అనేక మన టీవీ ఛానళ్ళు చూస్తుంటాయి, వాటి మీద వెళ్తున్నారు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అల్టిమేట్లీ దిస్ వెటర్నరీ డాక్టర్స్, ద డిపార్ట్మెంట్ ఇట్ సెల్ఫ్ ఈస్ బీయింగ్ టోటల్లీ ఇగ్నోర్డ్. ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే చాలా జూలలో కూడా, జంతు ప్రదర్శనశాలల్లో కూడా సరైన యానిమల్ హస్బెండరీ వ్యవస్థ లేదు అన్నది ఈ గణాంకాలు చెప్తున్నాయి. జూలలోనే కాదు, తిరుపతి లాంటి అత్యంత సంపన్నమైన దేవాలయంలో కూడా ఈ వెటర్నరీ వ్యవస్థ అంతంత మాత్రమే ఉన్నది. అన్ని ఆవులున్నా చాలామంది అక్కడ వెళ్ళి దే డొనేట్ కౌస్ అండ్ దే గివ్ షెల్టర్ టు ఆర్ఫన్ కౌస్. ఎవరైనా ఎక్కడైనా ఈ మిల్చింగ్ స్టేషన్స్లో కానీ, ఈ కౌ విజిలాంటీస్ కానీ వీళ్ళందరూ ఎక్కడైనా పట్టుకున్నా ఆవులంతటి కూడా తీసుకెళ్లి గోరక్షణశాల అని చెప్పి తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సన్నిధిలో వాటిని వారేస్తారు. అవి పాలు ఇస్తున్నాయా, ఇస్తే పాలు తీసుకెళ్లి తిరుపతి ఉండేలో కలుపుతారు, లేదంటే తీసుకెళ్లి వాటికి మేత వేస్తూ వాటి మనాన్ని వాటిని బతకనిస్తున్నారు. ఏదో దే ఆర్ డూయింగ్ సమ్ టు సమ్ ఎక్స్టెంట్ దే ఆర్ హెల్పింగ్ దెమ్, బట్ అల్టిమేట్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్, అక్కడ కూడా ప్రాపర్ వెటర్నరీ వ్యవస్థ లేదు అన్నదే ఈ రిపోర్ట్స్ అన్ని చెప్తున్నాయి. ఇన్ స్పైట్ ఆఫ్ దట్ దీస్ డిపార్ట్మెంట్ సేస్ వీఆర్ గోయింగ్ టు సెండ్ ద డాక్టర్స్ టు ద హౌస్ ఆఫ్ ద ఫార్మర్. రైతు ఇంటి వద్దకే మేము వైద్యులను పంపుతాము. రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక సంచార పశు వైద్యశాల ప్రారంభిస్తున్నాం. భవిష్యత్తులో వీటిని ప్రతి మండలానికి కూడా ఏర్పాటు. సో కరెక్టే, ఈ ప్రాసెస్లు అన్ని బాగానే ఉన్నాయి, బట్ వేర్ ఈస్ ద డాక్టర్? ఆర్ వీ టేకింగ్ ఎనీ ఎఫర్ట్స్ టు ఎన్హాన్స్ ద కౌంట్ ఆఫ్ డాక్టర్స్ ప్రొడక్షన్ ఇన్ ద స్టేట్? క్వశ్చన్. ఇవన్నీ చేయకుండా ఈ జంతువులను, ఇన్ని లక్షలు లక్షలుగా, కోట్లు కోట్లుగా జంతువుని, ఎస్పెషల్లీ గొర్రెల్ని పక్క రాష్ట్రాల నుంచి తీసుకొని వచ్చి ఒక మాబ్ ఆఫ్ దీస్ షీప్ ఇఫ్ దే ఆర్ క్లటర్డ్ టుగెదర్ అండ్ ఇఫ్ దే డోంట్ గెట్ అక్లమటైజ్డ్ టు ద వెదర్ ఆఫ్ ద స్టేట్ బికాస్ దే ఆర్ నాట్ నేచురల్లీ హ్యాబిటేటెడ్ ఇన్ ద స్టేట్ అటువంటి పరిస్థితిలో వీటి పరిస్థితి ఏమిటి వీటికి సడన్ గా డిసీజ్ కనుక వస్తే లైక్ యూ రిమెంబర్ సమ్ టైమ్ బ్యాక్ ఇన్ చైనా ఐ థింక్ అండ్ ఈవెన్ హియర్ బర్డ్ ఫ్లూ డిసీజ్ అని వచ్చి కొన్ని లక్షల కోళ్లను నిర్దాక్షిణ్యంగా చంపేసి భూమిలో పాతి పెట్టేశారు దెన్ సమ్ వీడియోస్ ఆర్ ఫ్లోటింగ్ ఆన్ యూట్యూబ్ ఆల్సో మిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ దీస్ చికెన్ ద కోళ్ళు అండ్ దాన్ని తీసుకెళ్లి మిషన్లలోనే చంపేస్తున్నారు ద బ్లడ్ ఈస్ జస్ట్ గోయింగ్ లైక్ దాట్ అది చూస్తే ఒక్కోసారి చాలా బాధగా ఉంటుంది అలా జంతువును మనం రక్షించలేని స్థాయిలో ఆ సంఖ్యను పెంచే హక్కు మనకున్నదా ముందు ఈ జాగ్రత్తలు తీసుకోకుండా జంతువుల్ని ఇంపోర్ట్ చేసి ప్రభుత్వం ఏమైనా తప్పు చేస్తోందా అన్నటువంటి ప్రశ్న ఉత్పన్నం కాక మానదు లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్ విల్ జాయిన్ బ్యాక్ ఇన్ మన దేశం మన రాజ్యం జస్ట్ ఇన్ 2 మినిట్స్ స్టే ట్యూన్డ్
మీరు వింటున్నారు నగేష్ పంచాగ్నుల గారి మన దేశం మన రాజ్యం కార్యక్రమం ఆగస్ట్ 4, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం 1 మినిట్ మ్యూజిక్ బైట్
స్వరమాలిక అమెరికా నుండి వింటున్నారు ఏ దేశమేగినా ఎందుకాలిదినా పొగడరా నీ తల్లి భూమి భారతిని ఏ చోట ఉన్నా భారతదేశ ఔన్నత్యాన్ని కొనియాడుతూ సృజనాత్మక సాహిత్యాన్ని అనువాదాలు సంగీతం సినిమా భక్తి సైన్స్ హెల్త్ ఇలా ఎన్నో విషయాల్ని మీకు అందిస్తూ మీ అనుదిన జీవితాల్లో బంధమయ్యే మా స్వరం స్వరమాలిక స్వరమాలిక కార్యక్రమాలు మీరు వింటున్నారు ప్రతి శనివారం మంగళవారం మధ్యాహ్నం 2:30 నుండి 3:30 వరకు భారత కాలమాన ప్రకారం అలాగే అమెరికా ఈస్టర్న్ స్టాండర్డ్ టైం ప్రకారం స్వరమాలిక కార్యక్రమాలను మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా ద్వారా అందిస్తున్నాము ప్లీజ్ స్టే ట్యూనింగ్ మీ శ్రీ సత్య గౌతమి అమెరికా నుండి
అందరికీ నమస్కారం నేను మీ హేమచంద్ర మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం
మీరు వింటున్నారు నగేష్ పంచాగ్నుల గారి మన దేశం మన రాజ్యం కార్యక్రమం ఆగస్ట్ 4, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం
వెల్కమ్ బ్యాక్ టు మన దేశం మన రాజ్యం ఎక్స్క్యూజ్ మీ మన దేశం మన రాజ్యం సెకండ్ సెగ్మెంట్ ఆఫ్ ద షో వి ఆర్ గెటింగ్ ఇన్ టు తెలంగాణ రాష్ట్రంలో ఇక స్థిరాస్తి అక్రమాలకు చెల్లు చట్టబద్ధత ఉంటేనే క్రయ విక్రయాలు రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ ఈస్ గోయింగ్ టు బి ఆర్గనైజ్డ్ దట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్డినెన్స్ ఆర్ దిస్ పర్టికులర్ గజెట్ రాదర్ ఆర్డినెన్స్ అన్నప్పుడు గజెట్ తెలంగాణ రాష్ట్రంలో జూలై 31వ తేదీ GO 2002 నంబర్తో తెలంగాణ స్థిరాస్తి నోటిఫికేషన్ను విడుదల చేసినట్టు తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ పేర్కొంది ఈ గజెట్ ప్రకారం దేర్ ఆర్ సర్టన్ రెగ్యులేషన్స్ దే ఆర్ గివెన్ ఐ థింక్ మోస్ట్లీ దే ఆర్ బేస్డ్ ఆన్ లుక్స్ లైక్ దెర్ ఇస్ సమ్ మెసేజ్ పాపింగ్ అప్ ఎనీథింగ్ రవి గారు ఐ షుడ్ బి ఓకే నథింగ్ ఐ విల్ సీ సో దే ఆర్ ఫ్రేమింగ్ సర్టన్ రెగ్యులేషన్స్ సో దట్ దిస్ ఫ్రాడ్ విల్ బి కర్టైల్డ్ ఇన్ రియల్ ఎస్టేట్ మరీ దారుణంగా ప్రభుత్వ స్థలాల్ని పార్కులను మాన్యాల కింద గుళ్ళు గోపురాలకు మాన్యాలుగా ఇచ్చిన స్థలాలను, అక్రమ లేఅవుటో సక్రమ లేఅవుటో లేఅవుట్లలో పబ్లిక్ ప్లేసులుగా చూపించిన స్థలాలను కూడా కబ్జా చేసి ప్లాట్లుగా విభజించి మోసం చేసి అమ్ముతున్న తరుణంలో ఈ నిబంధన రావడం అనేది ఒక ఆశించదగ్గ హర్షించదగ్గ పరిణామమే. అయితే హౌ ఫార్ వీఆర్ ఏబుల్ టు ఇంప్లిమెంట్ దిస్ ఈజ్ ఎ క్వశ్చన్. ఇక్కడ ఏమిటంటే, టుడే ద కంట్రీ డస్ రిక్వైర్ రెగ్యులేషన్స్ అండి. దేర్ ఆర్ లాట్ ఆఫ్ రెగ్యులేషన్స్. ఇన్ఫాక్ట్ వీ హావ్ 3000 మోర్ లాస్. వీఆర్ స్క్రాపింగ్ దెమ్ బికాస్ దే వర్ నెవర్ యూజ్డ్. 3000 పైచిలకు చట్టాలని మనం వాడట్లేదు, వాటిని స్క్రాప్ చేయాలి. లాస్ట్ టైం ఒక డిస్కషన్లో మనం అనుకున్నాం, ఉప్పు మీద ఒక చట్టం ఉంది, ఆ చట్టం వల్ల వచ్చే ఆదాయం 7 కోట్లు అయితే దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి పెట్టాల్సిన ఖర్చు 50 కోట్లు అప్రాక్సిమేట్లీ. నంబర్స్ ఆర్ లైక్ దట్ ఇన్ దట్ జోన్. దాన్ని ఐ థింక్ రీసెంట్లీ ద గవర్నమెంట్ ఇస్ స్క్రాప్డ్ ఇట్ ఆర్ ఈస్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ స్క్రాపింగ్, ఐ డోంట్ నో, బట్ ఐ థింక్ ఇట్ ఇస్ స్క్రాప్డ్. సో ఇలా చట్టాలు చాలా ఉన్నాయి మనకు, వాటిని ఇంప్లిమెంట్ చేసే ఆలోచన, వాటిని ఇంప్లిమెంట్ చేసే ఆలోచన, వాటిని వాటి మీద నిలబడే దమ్ము, ఆ చట్టాలు చేశాము దాన్ని ఎలాగైనా అతిక్రమించకుండా చూడాలి అన్నటువంటి ధైర్యము, ఆ పట్టుదల ప్రభుత్వానికి కాదండి, అక్కడ పనిచేసే అధికారులకు ఉండాలి. దానికంటే ముందు దాన్ని ఎలా అతిక్రమించకుండా మనం చట్టానికి లోబడి వ్యాపారం చెయ్యాలి అనే ఆలోచన కానీ మానవుడికి, మనిషికి రావాలి. ఇట్ ఈస్ నాట్ ఫైన్ కర్సింగ్ ద గవర్నమెంట్. ప్రభుత్వాన్ని ఏముందండి, ఇవాళ ఒక మాట చెప్తుంది, చట్టం చేస్తుంది, రేపు ఇంకో పని చేస్తుంది, అది కాదు కావాల్సింది. కావాల్సింది చట్టానికి లోబడి నేను వ్యాపారం చేయాలి అన్న ఆలోచన మానవుడికి రావాలి. మానవుడు చట్టపరంగా ధర్మబద్ధంగా వ్యాపారం చేస్తే వాడి దగ్గర నుంచి తీసుకునే ట్యాక్స్ కూడా వాడు సంతోషంగా పే చేసే స్థాయిలో ట్యాక్స్ రేట్ ఉంచేలాగా ప్రభుత్వాలు పనిచేయాలి. మరీ దారుణంగా పర్సంటేజ్లు ట్యాక్స్ల కింద బాధతూ ఒక చిన్న రిజిస్ట్రేషన్ అన్న పాపానికి కొన్ని లక్షల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు ఏమి అష్యూరెన్స్ కూడా ఇవ్వదు. ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేసినందుకు పోనీ నేను 10 లక్షల రూపాయల ఫీజు కడితే నాకు ఏదైనా ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుందా మోసపోతే అంటే అది లేదు. అని 1 లక్ష రూపాయలు నేను ఊరికే ప్రభుత్వానికి ఎందుకు కట్టాలి అనేటప్పటికీ లంచం తీసుకునే అవకాశం అక్కడ దొరుకుతుంది. ఆటోమేటికల్లీ వ్యవస్థను పక్కదారి పట్టించే వ్యవస్థ అక్కడ తయారవుతుంది. సో ఇటువంటివి లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, అఫ్కోర్స్ ఈ సబ్జెక్ట్ రాష్ట్ర ప్రభుత్వం జూరిస్డిక్షన్లోకి వస్తుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు ఈ స్థిరాస్తి మీద ట్రాన్సాక్షన్ ట్యాక్స్, ఏదైతే రిజిస్ట్రేషన్ ట్యాక్స్ అని 6 నుంచి 7%, ఇన్ సమ్ కేసెస్ ఐ థింక్ ఇట్ ఈస్ ఈవెన్ 10%, ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ది నంబర్, బట్ 6 to 10% స్థిరాస్తి రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ పెట్టి ఆ స్టాంప్ డ్యూటీ కోసం మార్కెట్ రేటుకు యాక్చువల్ మార్కెట్ వాల్యూ, ఫేర్ మార్కెట్ వాల్యూ, రిజిస్ట్రేషన్ వాల్యూ అనే 2 వాల్యూస్ను క్రియేట్ చేసి ఇన్నాళ్ళు క్యాష్ ట్రాన్సాక్షన్ ఎంకరేజ్ అయిపోయి అదంతా బ్లాక్ మనీలో ఉండే అవకాశం దొరికింది. అయితే ఇప్పుడు ఫార్చునేట్ ఆర్ అన్ఫార్చునేట్ ఆ బ్లాక్ ట్రాన్సాక్షన్ అనేది తగ్గింది అని అనుకుంటున్నాం, కానీ ఇంకా దాని ఎఫెక్ట్ మనకు తెలియదు. ఈ స్థాయిలో ఇప్పుడు 100% వాల్యూ డిక్లేర్ చేస్తూ ఆ మిగిలినది బ్యాంకు ద్వారా ట్రాన్సాక్ట్ చేస్తూ ఇక దాన్ని ఇక ఏ స్థాయిలో ఈ డబ్బును అకౌంట్ చూసుకోవాలో తర్వాత చూసుకుంటారు అంటూ ఇప్పటికీ రిజిస్ట్రేషన్ వాల్యూ, మార్కెట్ వాల్యూ అని 2 వాల్యూస్ నడుస్తున్నాయి. ఎలాగూ బ్లాక్ లేదు, క్యాష్ లేదు కదా, క్యాష్ ట్రాన్సాక్షన్ చేయట్లేదు కదా అని మనుషులు మొత్తం మార్కెట్ వాల్యూ రిజిస్టర్ చేయట్లేదు. మార్కెట్ వాల్యూ కింద దాన్ని బ్యాంక్ ట్రాన్సాక్షన్ ద్వారానే డబ్బు తీసుకుంటున్నారు. తర్వాత వాళ్ళ తిప్పలు వాళ్ళు పడుతున్నారు, దీన్ని ఎలా వైట్ చేసుకోవాలా లేకపోతే ఈ ట్రాన్సాక్షన్ జస్టిఫికేషన్ ఎలా ఇవ్వాలా అన్నది తర్వాత ఆలోచిస్తున్నారు. కానీ రిజిస్ట్రేషన్ వాల్యూకే రిజిస్టర్ చేస్తున్నారు. ఆ మిగిలినది డబ్బు ఎలా అడ్జస్ట్ చేసుకుంటున్నారు, బ్యాంక్ ద్వారానే అడ్జస్ట్ చేసుకుంటున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళ తిప్పలు వాళ్ళు పడుతున్నారు. స్టిల్ దట్ డిఫరెన్షియల్ వాల్యూ ఆఫ్ రిజిస్ట్రేషన్ వాల్యూ అండ్ మార్కెట్ వాల్యూ ఈజ్ నాట్ యట్ అకౌంటెడ్ ఈవెన్ బై ద న్యూ గవర్నమెంట్ పాలసీస్ ఆఫ్ స్క్రేపింగ్ ద ఓల్డ్ నోట్స్ అండ్ కంపల్సరీ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా బ్యాంక్ ద్వారానే చేయాలి, క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ చేయొద్దు అని చెప్పినా దాని ఎఫెక్ట్ అయితే మార్కెట్లో పర్కులేట్ అయినట్టు ఇంకా స్థిరమైన ఆధారాలు మనకు దొరకలేదు. సో ఇవన్నీ ఎలా ఉన్నా అల్టిమేట్లీ ఈ రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ పేరిట రాష్ట్రాలు అత్యధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్న రాష్ట్రాలు భారతదేశంలోనే ఉన్నాయి. ప్రపంచం మొత్తం మీద చూస్తే హార్డ్లీ దే కాల్ ఇట్ రికార్డింగ్ ఫీ అంటారు, 0.5%, 1%, 0.8% అన్నది అక్కడ వేరే దేశాల్లో రిజిస్ట్రేషన్ ఫీగా ఉంది. ఒక భారతదేశంలోనే 5%, 4% నుంచి 13% వరకు రిజిస్ట్రేషన్ ఫీ ఉంది. సో ఇంత రిజిస్ట్రేషన్ ఆటోమేటికల్లీ హీ విల్ సీ ఇస్ దేర్ ఎనీ ఆల్టర్నేటివ్ టు రెడ్యూస్ దిస్ దట్ ఫీ. అమ్మేవాడు ఏమనుకుంటాడు, ఆ ప్రభుత్వానికి ఎందుకు ఫీజు కట్టాలా, వచ్చేదే అది నాకు వస్తే సరిపోతుంది కదా. పోనీ వాడు ప్రభుత్వానికి 13% కడుతున్నాడు, నేను తగ్గిద్దాం విలువ అని వాడు ఆలోచించడు. వీడు కట్టేవాడు అనుకుంటాడు, అది ప్రభుత్వం ఏం చేస్తుందని నాకు నేను కట్టాలి, ఇంత ఫీజు అనవసరంగా ఒక రిజిస్ట్రేషన్, మళ్ళీ దీన్ని రేపు అమ్మాల్సిందే ట్రాన్సాక్షన్, దీని మీద ఇంత లాభం తీసుకొని నేను అమ్మేయాలి అన్నటువంటి ఆలోచనతో వాడు ఉన్నాడు. సో ఇటువంటి వ్యవస్థ మన దేశంలో ఉన్నప్పుడు ఈ స్థిరాస్తి అక్రమాలకు చెల్లు అన్నటువంటి ఈ చట్టాలు ఎంతవరకు మనకు సహాయం చేస్తాయి అన్నది ఒక ప్రశ్నే. ఇట్ ఈస్ నాట్ ఎస్ సంథింగ్ ఈస్ బెటర్ దెన్ నథింగ్, ఐ డోంట్ వాంట్ టు సే ఏది గవర్నమెంట్ చేసినా అది తప్పు అది రైట్ కాదు అని కామెంట్ చేయడం అది సంస్కారం కాదు. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు డూ దట్. బట్ గవర్నమెంట్స్ ఆర్ డూయింగ్ సంథింగ్, వీ షుడ్ ఎంకరేజ్ దెమ్. బట్ అట్ ద సేమ్ టైమ్ ఆర్ దే రియల్లీ గోయింగ్ టు హెల్ప్ ద పబ్లిక్ ఆర్ నాట్ అన్న దాని మీద మనం ఖచ్చితంగా ఆలోచించాలి. దీంట్లో ముఖ్యంగా కాస్త అబ్జెక్షనబుల్ ఐటమ్గా ఉన్నది ఏమిటి అంటే, అబ్జెక్షనబుల్ అంటే అఫ్ కోర్స్ ఇట్స్ మై ఒపీనియన్, స్థిరాస్తి వ్యాపారం నిర్వహించే ఏజెంట్లు ఇక నుంచి తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఆర్ వి గోయింగ్ బ్యాక్ ఇన్ ద కమ్యూనిటీ? ఒకప్పుడు ఈ డాక్యుమెంట్ రైటర్స్ ఉండేవాళ్ళు, ఈ డాక్యుమెంట్ రైటర్స్ రిజిస్ట్రేషన్ ఉండేది వీళ్లకు, ఆ రిజిస్ట్రేషన్ ఉన్నవాడే డాక్యుమెంట్స్ రాసేవాడు. ఒక వ్యవస్థ వచ్చిన తర్వాత ఆ రిజిస్ట్రేషన్ మొత్తం వ్యవస్థను ప్రభుత్వం తొలగించేసింది. దేర్ ఆర్ నో డాక్యుమెంట్ రైటర్స్, దేర్ ఆర్ నో బ్రోకర్స్. తొలగించేటప్పుడు కూడా ఈ ఆలోచనతో ప్రభుత్వాలు తొలగించాయి. ఈ డాక్యుమెంట్ రైటర్స్ ప్రీవియస్లీ దెర్ వాజ్ ఎ స్కిల్ అసోసియేటెడ్ విత్ దెమ్. ఒకప్పుడు గొలుసు కట్టు రాత అని ఉండేది, ఇవాంటి కూడా సర్టిఫైడ్ పీపుల్ ఆర్ దేర్. ఈ గొలుసు కట్టు రాత చేసిన వాళ్ళు సర్టిఫైడ్ పీపుల్ ఉన్నారు. ఆ సర్టిఫైడ్ పీపుల్ దే కెన్ ఐడెంటిఫై ద చైన్ లింక్డ్ లాంగ్వేజ్ గొలుసు కట్టు రాత అని. ఓ చాలా పాత డాక్యుమెంట్స్ ఏవైనా మీకు ఎప్పుడైనా కనీసం ఒక 100 సంవత్సరాల పాత డాక్యుమెంట్స్ మీకు దొరికితే ఆ డాక్యుమెంట్స్ జిరాక్స్ కాపీస్ వెబ్లో కూడా ఉంటాయి. ఆ గొలుసు కట్టు రాతలోనే డాక్యుమెంట్స్ రాసేవారు. దాని వెనక ఒక రహస్యం ఉందండి, ఎందుకు గొలుసు కట్టు రాతలోనే రాసేవాళ్ళు అంటే, ఎలాగైతే టైప్ మిషన్స్ మనకు రెమింగ్టన్ టైప్ రైటర్స్, ఫ్యాసిట్ టైప్ రైటర్స్, ఇవన్నీ టైప్ గాడ్రేజ్ టైప్ రైటర్స్ మనకు వస్తాయి, ఎలాగైతే ప్రతి తాళం చెవికి ప్రతి తాళానికి ఒక తాళం చెవి ఉంటుందో, అలాగే ప్రతి టైప్ రైటర్లో ఒక అక్షరానికి, ఒక పర్టికులర్ అక్షరానికి ప్రతి టైప్ రైటర్లో ఒక స్పెసిఫిక్ మార్క్ ఉంటుంది. అంటే ఏదైనా లెటర్ను టైప్ చేస్తే అది రెమింగ్టన్ టైప్ రైటర్లో చేసిందా, ఫ్యాసిట్లో చేసిందా, లేకపోతే ఇంకొక గాడ్రేజ్ కంపెనీ టైప్ రైటర్తో చేసిందా అని చెప్పగలిగే వ్యవస్థ ఆ రోజు ఉండేది. నాట్ ఓన్లీ దట్, ఏ నంబర్ టైప్ రైటర్తో ఇది టైప్ చేశారని కూడా వాళ్ళు చెప్పగలిగే వాళ్ళు ఫారెన్సిక్ స్టడీ చేసి ఆ డాక్యుమెంట్. ఎందుకంటే ఆ టైప్ రైటర్లో ఉన్న రకరకాల కాంబినేషన్స్ ఒక యాభై అరవై కీస్ ఉంటాయి టైప్రైటర్లో. ఆ యాభై అరవై కీస్లో ఒక పర్టికులర్ కాంబినేషన్ ఆఫ్ కీస్, అంటే ఒక క్యూలో ఒక చోట డాట్ మిస్ కావడమో, ఒక యాంగిల్ ట్విస్ట్ కావడమో, అలా ప్రత్యేకంగా ఆ కీస్ తయారు చేసేవాళ్ళు. సో ఆ గ్యాప్ను పట్టుకొని ఈ టైప్ రైటర్ ఎవరు కొన్నారు, లైసెన్స్ ఉండేది ఆ రోజు టైప్ రైటర్స్ స్టాంగ్ డేస్లో. ఆ లైసెన్స్, ఆ టైప్ రైటర్ ఏ డాక్యుమెంట్ రైటర్ దగ్గర ఉంది, ఏ లాయర్ దగ్గర ఉంది, ఎవరు ఆ డాక్యుమెంట్ టైప్ చేశారు అని కనుక్కోగలిగేవారు. ఈ కంప్యూటర్ వచ్చిన తర్వాత, ఈ రకరకాల ఫాంట్స్ వచ్చిన తర్వాత, లేజర్ ప్రింటింగ్ టైప్ సెట్టింగ్ వచ్చిన తర్వాత, యాక్చువల్లీ ద కంట్రీ హ్యాస్ లాస్ట్ దట్ ఫ్రాడ్ డిటరెంట్ ఎబిలిటీ. అలాగే ఈ గొలుసుకట్ రాత రాసే వాళ్ళకు కూడా ఒక పర్టిక్యులర్ స్కిల్ అనేది, ఒక్కొక్క గొలుసుకట్ రాతలో ఒక్కొక్కళ్ళకు ఒక ఆస్పెక్ట్ ఉండేది. అది వాడు ఆ డాక్యుమెంట్ చూస్తూనే ఆ గొలుసుకట్ రాతలో ఎవరు రాశారు, ఇది ఎవరి చేతితో రాసిన డాక్యుమెంట్ అని చెప్పగలిగేవారు. తర్వాత దట్ స్కిల్ వాజ్ నాట్ కామన్. అలాగే మన సర్టిఫికెట్స్ కూడా, యూనివర్సిటీ సర్టిఫికెట్స్ కూడా ఆ ఫెల్ట్ పెన్తో ఒక ఆర్టిస్టిక్ రైటింగ్లో సర్టిఫికెట్ రాసేవాళ్ళు, అది కొంతమందికే వచ్చేది. దాంతో ఏం చేసేవాళ్ళు అంటే ఈ ఫ్రాడ్ చేయడం అనేది తగ్గిపోయేది. ఒకవేళ ఎక్కడైనా పొరపాటు జరిగినా ఖచ్చితంగా, అంటే ఒక వ్యక్తిని నిబద్ధతకు వదిలేసేవాళ్ళు ఆ టైంలో తక్కువ మంది మనుషులు ఉండేవాళ్ళు కాబట్టి, వాడు ఎప్పుడైనా పొరపాటున ఎక్కడైనా ఏదైనా సిస్టమ్కు లోభపడి వాడు తప్పు చేసినా వాడిని వెంటనే పట్టుకునే వ్యవస్థ కూడా అక్కడే బిల్టిన్గా ఉండేది. ఇప్పుడు ఏమైపోయింది, కంప్యూటర్స్ టైప్ సెట్టింగ్ రావడంతో, రీసెంట్లీ ఐ హావ్ సీన్ ఇన్ న్యూస్ పేపర్ సమ్ స్టూడెంట్ హూ హాస్ కంప్లీటెడ్ హిస్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ జేఎన్టీయూ, హీ స్టార్టెడ్ ప్రింటింగ్ ఫేక్ సర్టిఫికెట్స్ అండ్ హీ వాస్ కాట్ బై నల్లకుంట పోలీస్. సో ఇది ఏమైపోయింది అంటే, ఇవాళ సర్టిఫికెట్స్ క్వాలిటీ కూడా అలానే ఉన్నది. ఇఫ్ యు సీ ద క్వాలిటీ ఆఫ్ సర్టిఫికెట్స్ విచ్ వర్ ఇష్యూ టు అస్ ఇన్ అవర్ యూనివర్సిటీస్ డ్యూరింగ్ అవర్ డేస్ వర్సెస్ ద క్వాలిటీ ఆఫ్ సర్టిఫికెట్ దట్ ఈస్ బీయింగ్ ప్రొడ్యూస్డ్ టుడే, దాని మీద ఉన్న ఏకైక డిటరెంట్ ఒక హాలోగ్రామ్ పెడుతున్నాడు, ఒక స్టిక్కర్ పెడుతున్నాడు, అండ్ దట్ స్టిక్కర్ ఈజ్ మేడ్ అవైలబుల్ ఎవ్రీవేర్ ఇన్ ద కంట్రీ. ఏ యూనివర్సిటీ హాలోగ్రామ్ కావాలన్నా ప్రజలు దొరికిస్తున్నారు. సో ఏ యూనివర్సిటీ హాలోగ్రామ్ కావాలన్నా కూడా ప్రజలు దొరికిస్తున్నారు. సో అటువంటి వ్యవస్థలో ప్రపంచం ఉన్నప్పుడు మరి ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమి లాభం చేకూరుస్తాయన్న ప్రశ్న ఒకటి పక్కన పెడితే, ముఖ్యంగా సిమిలర్లీ ఈ రియల్ ఎస్టేట్ ఏజెంట్ రిజిస్ట్రేషన్ అన్నది, ఇట్ ఈస్ ఎ వెరీ క్వశ్చనబుల్ ఆస్పెక్ట్. హూ ఇస్ ఎ రియల్ ఎస్టేట్ ఏజెంట్? ఈజ్ దర్ ఎనీ ఆథరైజ్డ్ కోర్స్ ఇన్ ద స్టేట్? స్టేట్లో ఏదైనా ఒక పర్టిక్యులర్ ప్రక్రియ ద్వారా వీడికి రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్స్ గురించి కానీ, రియల్ ఎస్టేట్ నాలెడ్జ్ కానీ ఇచ్చారా? 90% ఆఫ్ ద రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ ఆర్ బ్రోకర్స్ అండ్ మిడిల్ మ్యాన్. అమెరికా లాంటి దేశంలో కానీ, లండన్ లాంటి దేశంలో కానీ, యునైటెడ్ కింగ్డమ్, యుఎస్ఏ, కెనడా రియాలిటీ ఫర్మ్స్ ఉన్నాయి. 6 నెలలు మినిమం నుంచి 5 సంవత్సరాల వరకు అకాడమిక్ కోర్సెస్ ఉన్నాయి రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్స్లో. అండ్ ఆఫెన్ దే ఆర్ ట్రైన్డ్ టు హ్యాండిల్ సిచ్యువేషన్స్, దే ఆర్ ట్రైన్డ్ టు ఎన్ష్యూర్ దట్ ఫ్రాడ్ ఈజ్ మినిమైజ్డ్. అటువంటి వాళ్లకు రియల్ ఎస్టేట్ లైసెన్స్ ఇస్తున్నారు సంస్థలకు. ఇక్కడ రియల్ ఎస్టేట్ లైసెన్స్ ఎవరికి ఇస్తున్నారు? 5,000 కట్టిన ప్రతి ఒక్కడికి, 10,000 కడితే ఇండివిజువల్గా, 50,000 కడితే సంస్థ రియల్ ఎస్టేట్ నిర్వహించుకునే లైసెన్స్ ఇస్తాం. అంటే వాట్ లా ఉన్నది అంటే, మీరు 10,000 కట్టండి, మీకు రియల్ ఎస్టేట్ లైసెన్స్ ఇస్తే యూఆర్ లైసెన్స్డ్ బ్రోకర్. ఇక మీ కింద 100 మంది ఉంటారు, వాళ్ళందరికీ ఇప్పుడు నోటరీ వ్యవస్థ, అత్యుత్తమ విలువలు కలిగిన నోటరీ వ్యవస్థను భారతదేశంలో ఏ స్థాయికి దిగజార్చారు? హూ ఈజ్ ద నోటరీ? నోటరీ ఈజ్ అ వెరీ రెప్యూటెడ్ పర్సన్, ఈజ్ నాట్ జస్ట్ అన్ అడ్వకేట్. నోటరీ ఎదుట కుడిచేయి ఎత్తి ప్రమాణం చేసి కాన్స్టిట్యూషనల్ పరంగా నేను ఈ ఓత్ తీసుకుంటున్నాను, నేను చెప్తున్నది నిజము అని రికార్డ్ చేస్తే దట్ ఈజ్ యాక్సెప్టెడ్ ఎవిడెన్స్. కానీ ఇవాళ నోటరీ వ్యవస్థ ఎలా తయారైంది? ఏ స్టాంప్ వెండర్ దగ్గర పోయినా కూడా స్టాంప్ కొట్టి వాళ్ళ సంతకం పెట్టేసి పుస్తకంలో రాసేస్తున్నారు. అండ్ నోటరీస్ ఆర్ వెయిటింగ్ దేర్ ఫర్ 50 rupees. వెరీ సారీ టు సే బీయింగ్ ఇన్ సచ్ ఎ ప్రొఫెషన్. అన్ఫార్చునేట్లీ నోటరీ వ్యవస్థను ఆ స్థాయికి దిగజార్చాం మనం. అత్యుత్తమ వ్యవస్థ, ప్రైవేట్ అధికారంలో గ్రీన్ ఇంక్ చేత సంతకం పెట్టగల ఏకైక అధికారి నోటరీ. ఈజ్ అ ప్రైవేట్ పర్సన్, ఈజ్ జస్ట్ అన్ అటార్నీ బై లా, అడ్వకేట్. నోటరీగా అపాయింట్మెంట్ తీసుకున్నారు, అది కూడా టర్మ్ 5 ఏళ్లకో 4 ఏళ్లకో 3 ఏళ్లకో, అలా నోటరీ టర్మ్ ఉంటుంది. ఒకసారి వెన్ ఐ హావ్ ఆస్క్డ్ ఎ నోటరీ, సార్ మీ ఎక్స్పైరీ టర్మ్ ఎప్పుడుందో లైసెన్స్ మీద ఆ డేట్ రాయండి వెన్ యువర్ నోటరీ ఇస్ బీయింగ్ ఎక్స్పైర్డ్ అంటే, సార్ నేను ఇంతవరకు ఇది రాయనే రాయలేదు, నన్ను ఎవరు అడగను, ఏమైతే సార్ నోటరీ స్టాంప్ ఉంటే చాలు అన్నాడు. లేదంటే నేను ఇది ఒక ఇంటర్నేషనల్ కేసులో నాకు ఈ నోటరైజేషన్ కావాలి, ఖచ్చితంగా డేట్ వేయాలి అంటే, అప్పుడు ఆయన డేట్ చూస్తే అప్పుడు ఎక్స్పైర్ అయిపోయి 2 ఏళ్ళు అయింది. ఆయన అయ్యో నేను చూసుకోలేదండి అంటాడు. దట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ అఫైర్స్ ఆఫ్ సిగ్నేచర్ ఆఫ్ ఎ నోటరీ ఇన్ ద కంట్రీ. ఇప్పుడు ఈ లెక్కలో చూస్తే ఈ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ ఎవరు? 90% ఆఫ్ ద పొలిటికల్ లీడర్స్ ఫాలోయర్స్ ఆర్ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ ఇన్ ఆల్మోస్ట్ ఎవ్రీ పంచాయత్. ఏ పని లేకపోతే ఏం చేస్తున్నారా అంటే రియల్ ఎస్టేట్ ఏజెంట్ అని టైటిల్ పెట్టుకుంటున్నాడు, ప్లాట్లు అమ్ముతున్నాడు. వీడి ప్లాట్ కాదు, వాడు ఎవడో ఒకటి చెప్తాడు నా ప్లాట్ ఉందని, వాడు ఇంకో 10 మందికి చెప్తాడు. ఆఖరికి ఇవాళ పరిస్థితి ఎలా ఉంది అంటే, మీరు ఎక్కడైనా వెళ్ళి ఒక ప్లాట్ అమ్ముతున్నాను అని, మీ దగ్గర ప్లాట్ ఉండక్కర్లేదు, ఒక ప్లాట్ అమ్ముతాను అని మీరు ఒకరితో చెప్పండి, 50 మందితో తిరిగి 5 రోజుల్లో పక్కనే ప్యారలల్గా మీరు ఒక ప్లాట్ అమ్ముతున్నా అని చెప్పండి, ఇంకో సైడ్ నాకు ఈ ఏరియాలో ప్లాట్ కావాలి అని చెప్పండి, అది రౌండ్ తిరిగి మీ దగ్గరికి విదిన్ నో టైం ఇట్ విల్ బూమరాంగ్. మీరు 50 లక్షలకు అమ్ముతారన్న ప్లాట్ను మీకు 75 లక్షలకో 80 లక్షలకో మీకే అమ్మ చెప్తారు. దట్ ఈస్ ద ఓపెన్ ఛాలెంజ్ ఇన్ టుడేస్ రియల్ ఎస్టేట్ మార్కెట్. ఈ మధ్యలో కనీసం 5 మంది నుంచి 6 మంది బ్రోకర్లు, అండ్ సాడెస్ట్ పార్టీస్, 90% ఆఫ్ ద ట్రాన్సాక్షన్స్ డోంట్ టేక్ ప్లేస్ నాట్ బికాస్ ద బయ్యర్ అండ్ సెల్లర్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. ఈ మధ్యలో ఉన్న బ్రోకర్లు వాళ్లకు కావలసిన పర్సంటేజెస్ కుదరక కస్టమర్ను కలపరు. బహుశా ఈ వ్యవస్థ వల్ల కొంత అది ఏమైనా పోవచ్చేమో, బికాస్ కొంత ఆర్గనైజ్ అయింది అంటే ఆటోమేటికలీ వెబ్లో నువ్వు పోస్ట్ చేసే అవకాశం వస్తుంది, క్రియేటివ్ పీపుల్ విల్ కమ్ అవుట్ అండ్ దే స్టార్ట్ అడ్వర్టైజింగ్ ఆన్ ద వెబ్, ఏదో జరుగుతుంది, సంథింగ్ ఈస్ బెటర్. దట్స్ వాట్ ఐ సెడ్, ఐ డోంట్ వాంట్ టు క్రిటిసైజ్ ద ప్లాన్, సంథింగ్ ఈస్ బెటర్, బట్ దిస్ ఈస్ నాట్ ద సొల్యూషన్. యు ఆర్ అలవింగ్ దెమ్ టు బికమ్ ఎ రిజిస్టర్డ్ ఏజెంట్ వితౌట్ ప్రాపర్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్. And at the same time, you cannot say you have to be a graduate. That is against constitution. మీకు భారతదేశంలో ఏ వ్యాపారం చేసుకునే అధికారమైనా ఉంది, రియల్ ఎస్టేట్ వ్యాపారమే. And the same note, I want to quote here, Supreme Court said, filling the gas is also an industry. And they are entitled for tax exemptions. ONGC వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన ఈ భారత్ బీపీసీఎల్, హెచ్పీసీఎల్ వీళ్ళందరూ ప్రొడ్యూస్ చేసిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్స్ ఫిల్లింగ్ చేసే సంస్థకు ఆ ఫిల్లింగ్ చేసినందుకు అయిన ఖర్చుల్ని ఇన్కమ్ ట్యాక్స్ కింద అలౌ చేయలేదు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. దట్ యు ఆర్ డూయింగ్ నథింగ్, యు ఆర్ జస్ట్ రీఫిల్లింగ్ ద గ్యాస్ విచ్ ఈస్ గివెన్ బై దెమ్ అండ్ సెండింగ్ ఇట్ టు ద ఏజెంట్. కాబట్టి మీరు దాన్ని ఏం వాల్యూ అడిషన్ చేయట్లేదు, సో మీ ఎక్స్పెండిచర్ ఈజ్ నాట్ ట్యాక్స్ ఎగ్జెంప్టెడ్ అని వాళ్ళకి ఏదో డిస్ప్యూట్ జరిగింది. సంథింగ్ టు దట్ ఎక్స్టెంట్, ఐ డి నాట్ గో ఇన్ టు ద కేస్ డీటెయిల్స్, బట్ సంథింగ్ టు దట్ ఎక్స్టెంట్. హైకోర్ట్ అసెడ్ నో, దే ఆర్ ఎంటైటిల్డ్, ఇట్ ఈస్ ఆల్సో ఏ జాబ్, ఇట్ ఈస్ ఆల్సో ఎన్ ఇండస్ట్రీ ఫిల్లింగ్, దో దే డూ నథింగ్ దే ఫిల్ ద ట్యాంక్స్, దేర్ ఈస్ రిస్క్ ఇన్వాల్వ్డ్ అండ్ దేర్ ఈస్ అ ప్రాసెస్ ఇన్వాల్వ్డ్. దాని మీద ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు సెడ్ నో, ఇట్ ఈస్ ఎన్ ఇండస్ట్రీ. సో అలాగే రియల్ ఎస్టేట్ కూడా ఇండస్ట్రీయే. వాడు నేను కమిషన్ ఏజెంట్గా బతుకుతాను, ఒకటి ఒకటి కమ్మి మధ్యలో 2 రూపాయలు మిగిలించుకుంటాను అంటే చట్ట ప్రకారం అని కాదని లేము. ఇవాళ నువ్వు 10,000 ఇచ్చి వాడికి ఫీజు ఇచ్చావు అంటే, వాడికి లైసెన్స్ ఇచ్చావు అంటే యు ఆర్ మోర్ రెగ్యులరైజింగ్ హిమ్. వాడి కింద 10 మందిని బ్రోకర్లను అన్ఆథరైజ్డ్ ఏజెంట్లను పెట్టుకోవడాన్ని మనం కాదనలేము. ఇది ఎలా ఉంటుందంటే 10th class స్టూడెంట్స్ అన్రికగ్నైజ్ స్కూల్లో రాసి గవర్నమెంట్ స్కూల్ నుంచి వాళ్ళని పంపించినట్టు ఉంటుంది. దానికి చెక్ పెట్టలేము దీంట్లో. ఇవన్నీ కాకుండా ఈ రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఒక లాయరో లేకపోతే ఒక చదువుకున్న వాడిని పెట్టాలి అంటే ఆ వ్యవస్థను మనం చట్టబద్ధం చేయలేము. ఈ నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏంటంటే యూ హ్యావ్ టు డిక్లేర్ ఇట్ యాజ్ ఎ ప్రొఫెషనల్ ట్రేడ్. ప్రొఫెషనల్ ట్రేడ్గా డిక్లేర్ చేస్తే అప్పుడు ఆ ట్రేడ్లో నైపుణ్యం ఉన్న వాళ్ళే రావచ్చు, లైక్ ఇంజనీయర్స్. ఆర్కిటెక్ట్గా రిజిస్టర్ కావాలి అంటే నీకు ఆర్కిటెక్చర్ లైసెన్స్ ఉండాలి. లాయర్గా రిజిస్టర్ కావాలంటే నీకు బార్ కౌన్సిల్ లైసెన్స్ ఉండాలి, మెంబర్షిప్ ఉండాలి. ఫార్మసిస్ట్గా రిజిస్టర్ కావాలంటే నీకు ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో మెంబర్షిప్ ఉండాలి. చార్టెడ్ అకౌంటెంట్గా రిజిస్టర్ కావాలంటే సిఏ లైసెన్స్ ఉండాలి. మెడికల్ డాక్టర్గా కావాలి అంటే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో నేను రిజిస్ట్రేషన్ ఉండాలి. అలా దానికి చదువుకున్న చదువు. సో ఇప్పుడు చట్టబద్ధంగా అటువంటి మార్పు తీసుకురావాలి అంటే యూనివర్సిటీస్లో ఇవాళ రియల్ ఎస్టేట్ను ఒక ప్రొఫెషనల్ ట్రేడ్గా గుర్తించి దానికి కావలసిన కోర్స్ వర్క్ను యూనివర్సిటీస్ తయారు చేయాలి. అప్పుడు నువ్వు ఈ లైసెన్స్ వ్యవస్థ పెట్టినా సరిపోతుంది. కానీ లేకపోతే ఇంతకు ముందు డాక్యుమెంట్ రైటర్స్ లైసెన్స్లకు దీనికి ఏమిటి తేడా, వీడి మీద రెగ్యులేషన్ ఏంటి? కేవలం ఈ రియల్ ఎస్టేట్ ఏజెంట్ నంబర్ రాస్తే వాడు ఏదన్నా తప్పు చేస్తే వాడిని పట్టుకోవచ్చు అన్న ఉద్దేశం తప్ప ఈ పద్ధతిలో 10,000 కట్టిన ప్రతి ఒక్కడికి జేబులో ఒక ఐడి కార్డు, గవర్నమెంట్ ఆథరైజ్డ్ ఐడి కార్డు ఉంటుంది కాబట్టి 10,000 కడతాను అని 50 మంది రియల్ ఎస్టేట్ ఏజెంట్లు తయారు కావడము, దానివల్ల ప్రభుత్వ ఖజానాకు ఒక 5 నుంచి 10 కోట్ల రూపాయల డబ్బు రావడం తప్ప ఇంకొక లాభం అయితే దీంట్లో ఉంటుంది అని నేను అనుకోవట్లేదు. బట్ అదర్ దాన్ దట్ ఈ రెగ్యులేషన్స్, ఈ డిఫాల్ట్ అయితే మేము పనిష్ చేస్తాం, ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఆ డిఫాల్ట్ కేసు రావాలి, దాన్ని అప్పుడు రెగ్యులేషన్కు రావాలి, వచ్చిన తర్వాత ఆ జ్యుడిషియల్ ప్రాసెస్ మొదలు కావాలి, ఆ ట్రిబ్యునల్లో దాన్ని డిస్కషన్ నడవాలి, కేసు నడవాలి. అంత లోపల రకరకాల ఆర్గనైజేషన్స్ మనకు ఉన్నాయి, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్, ఇంటర్ఫేరెన్స్. ఈ మధ్య కొత్తగా అదేదో స్పెషల్ టాస్క్ ఫోర్స్ అని వాళ్ళు మొదలయ్యారు, వాళ్ళకి ఏదో గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిందన్నారు. ఐఎమ్ నాట్ షూర్, ఐ నీడ్ టు లుక్ ఇన్ టు దట్, వాట్ ఈస్ దట్. సమ్ యూట్యూబ్ వీడియోస్ ఐఎమ్ సీయింగ్, సమ్ పీపుల్ వర్ ఆథరైజ్డ్ బై ద పోలీస్ దట్ దే ఆర్ పారాపోలీస్. ఆ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ పారాపోలీసింగ్ ఏమిటి? సివిలియన్ రైట్స్, ఎవ్రీ సివిలియన్ ఇస్ ఎ పారాపోలీస్. దెర్ ఇస్ నో, అబ్సల్యూట్లీ నో డౌట్ అబౌట్ ఇట్. ప్రతి సివిలియన్ కూడా పారాపోలీస్ కావడానికి అధికారం ఉంది. బట్ దే హ్యావ్ నో జ్యుడిషియరీ అథారిటీస్. బట్ దే ఆర్ కాలింగ్ పీపుల్, ఇఫ్ యూ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ ఎనీ సివిల్ ఆర్ క్రిమినల్ కేసెస్ లెటర్స్ నో వీ విల్ సాల్వ్ అన్న ఈ డిస్కషన్ జరుగుతుంది. ఒకటి ఐ హీన్ సీయింగ్ ఆన్ యూట్యూబ్ వీడియోస్ కొన్ని ఉన్నాయి. సో ఈ వ్యవస్థలన్నీ ఏమిటి? వేర్ ఇస్ ఇట్ గోయింగ్? వేర్ ఆర్ వీ గోయింగ్? ఇవన్నీ కొన్ని సమస్యలు ఉన్నాయి దీంట్లో. సో ఇవన్నీ దాటుకొని ఆ ట్రిబ్యునల్కి వెళ్తే అక్కడ వీడు ఏమైనా అక్రమాలకు చెల్లు పెట్టగలిగితే విత్ ఇన్ ద జ్యూరిస్డిక్షన్ ఏమైనా లాభం ఉంటుంది తప్ప, అదర్ దాన్ దట్ దిస్ ఈస్ గోయింగ్ టు బి ఎ కెయాటిక్ సిచ్యువేషన్. ఎస్పెషల్లీ దిస్ రియల్ ఎస్టేట్ లైసెన్స్ ఇస్ గోయింగ్ టు బి ఎ కెయాటిక్ సిచ్యువేషన్. ద లీస్ట్ గవర్న్డ్ ఇస్ ద బెస్ట్ గవర్న్డ్ అన్న రాజగోపాలాచారి ప్రిన్సిపల్ను ఇది 100% తూట్లు పొడుస్తుంది. విల్ టేక్ ఎ షార్ట్ బ్రేక్, విల్ కంటిన్యూ విత్ ద నెక్స్ట్ సెగ్మెంట్. We'll join you back in 2 minutes. Stay tuned. Mana Desam, Mana Rajyam.
మీరు వింటున్నారు నగేష్ పంచాగ్నులా గారి మన దేశం మన రాజ్యం కార్యక్రమం. August 4, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
నమస్తే, నేను మీ సునీత. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
1 minute మ్యూజిక్ బైట్ ఫ్రమ్ బ్యాండ్ ఇండో సోల్ బై కార్తిక్ అయ్యర్.
నమస్కారం. నేను మీ తనికెళ్ల భరణి. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
డౌన్లోడ్ మైండ్ మీడియా యాప్. క్రొత్త పరవళ్లు తొక్కుతున్న ఈ ఇంటర్నెట్ యుగంలో మొబైల్ లేని మనిషి కనపడాడంటే చోద్యమే. అందుకే మీకోసం, మీ మొబైల్స్ కోసం మా ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ యాప్లు అందుబాటులో ఉంచాం. రేడియో స్టేషన్స్, పాడ్కాస్ట్లు, యూట్యూబ్ వీడియోస్ అన్నీ ఒకే దగ్గర. హై క్వాలిటీ స్టేషన్లతో పాటు లో డేటా ఛానల్స్ కూడా. మైండ్ మీడియా అని సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రేవంత్ని. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మీరు వింటున్నారు నగేష్ పంచాగ్నుల గారి మన దేశం మన రాజ్యం కార్యక్రమం. ఆగస్ట్ 4, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
వెల్కమ్ బ్యాక్ టు మన దేశం మన రాజ్యం. నెక్స్ట్ సెగ్మెంట్ ఆఫ్ ద షో వి డిస్కస్ అబౌట్ అన్ ఇంట్రెస్టింగ్ టాపిక్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ మోస్ట్ ఆఫ్ దీస్ కోల్ మైన్స్ అని చెప్పను కానీ, బట్ కోల్ మైన్స్ ఇన్ ఇండియా ఎస్పెషలీ. There is a small report that has been surfaced recently. Jharia coal mines, I don't know how many of you are aware of. There are coal mines in Jharia, I think it is in Madhya Pradesh, no, Jharkhand, near Dhanbad. Jharkhand lo Jharia ani coal mines, akkada chaala coal mines unnayandi, Nikahi, Dudhi Chuwa, Dhanbad. ఆ బీహార్ ఏరియాలో, బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో బాగా కోల్ మైన్స్ ఉన్నాయి. మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా కోల్ మైన్స్ ఉన్నాయి. మన ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం అక్కడంతా కోల్ మైన్స్ ఉన్నాయి. భారతదేశంలో అత్యంత అధిక స్థాయిలో బొగ్గు ఉత్పత్తి జరిగేది ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్ ఈ రాష్ట్రాల్లో ఉన్న కోల్ మైన్స్లో బాగా బొగ్గు ఉత్పత్తి జరుగుతుంది. ఈ ఝరియా అనే కోల్ మైన్ ఈస్ట్ ఇండియా కంపెనీ టైంలో నుంచి ఇక్కడ కోల్ ఎక్స్ట్రాక్షన్ జరుగుతుంది. ఆల్మోస్ట్ 100 ఇయర్స్ బ్యాక్, 1916లో దెర్ వాజ్ అన్ యాక్సిడెంట్ ఇన్ వన్ ఆఫ్ దీస్ కోల్ మైన్స్ ఇన్ ఝరియా. అక్కడ ఉన్నటువంటి కోల్ మైన్లో మంటలు రావడము, ఆ మంటలు వచ్చి ఒక గని కూలిపోవడము, ఆ గని ఓనర్, దట్ వాజ్ అట్ దట్ టైమ్ దేర్ వాజ్ ఏ గై బై నేమ్ కోరారామ్ చావ్డా ఫ్రమ్ గుజరాత్, కచ్ ఏరియా నుంచి ఉన్న అతను కోరారామ్ చావ్డా అనే అతను, ఐ థింక్ హీఈస్ ద ఫస్ట్ పైనీర్, ఫాదర్ ఆఫ్ దీస్ కోల్ ఎక్స్ట్రాక్షన్ బిజినెస్ ఇన్ ఇండియా అని కూడా చెప్పుకోవచ్చు. కానీ ఫస్ట్ ప్రైవేట్ గై హూ స్టార్టెడ్ కోల్ మైన్ డ్యూరింగ్ బ్రిటిష్ టైం 1916లో. And then his house also collapsed into the coal mine. And then there was a fire accident and then it got burnt also. Lot of methane gas produced and then ee bokku viparitanga mandadam appudu modalaindi akkada. Actually ga 1916 lo mandutunna mantalu ivalti varaku kuda aaripoledu aa pranthamlo. It's amazing to hear. Nenu coal mines gurinchi chadukunnanu, coal mines lo కొన్నాళ్ళు యాక్టివ్గా పార్టిసిపేట్ కూడా చేశాను నేను. బ్యాక్ ఇన్ ఐ రిమెంబర్ 1989 to 1991 ఐ వాజ్ యాక్టివ్లీ గోయింగ్ ఇన్ టు కోల్ మైన్స్ అండ్ సమ్ ప్రాజెక్ట్స్. వీ వర్ ఎగ్జిక్యూటింగ్ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్స్ దెన్. దట్ టైమ్ ఐ రిమెంబర్ యాక్టివ్లీ గోయింగ్ ఇన్ టు దోస్ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్స్ నియర్ రాణికోట్ అండ్ దెన్ నిగాహేని మధ్యప్రదేశ్ అండ్ సత్నాథ్, దోస్ ఏరియాస్ దేవర్ సమ్ కోల్ మైన్స్. వాటిలో కూడా కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్స్లో కానీ మైన్స్లో కూడా సమ్ మైన్స్ హ్యావ్ బీన్ హ్యాడ్ ఎ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎంటరింగ్ డీప్ ఇన్ టు ద మైన్స్. ప్రాబబ్లీ అరౌండ్ 200-300 feet డీప్ మైన్స్లో కూడా వెళ్ళిన పర్సనల్ ఎక్స్పోజర్ నాకున్నది కోల్ మైన్స్లో. యాజ్ అ పార్ట్ ఆఫ్ జాబ్ ఐ యూస్ టు గో ఇన్ సైడ్ అండ్ ఐ హ్యావ్ సమ్ ఎక్స్పోజర్, బట్ దిస్ ఈజ్ అమేజింగ్. ఐ హ్యావ్ నెవర్ హర్డ్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. అఫ్ కోర్స్ హియర్ కోల్ ఈజ్ అవైలబుల్ అట్ 15-meter depth, that is only 40 feet. 40 feet is nothing. A JCB can get in. Normally, coal mines lo enti ante deep internal drilling jarugutundi. Aa lokaliki velli akkada gaali kuda aadina pradeshallo oxygen mask lo cylinders teeskon poi manam coal extract chesi danni bayatiki teeskon vachi akkada nunchi lift dwara paiki pampichi aa coal nu railway tracks teeskon ellana jarugutundi. జనరల్ గా కోల్ మైన్ లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చే వరకు కూడా ఈ మధ్య సేఫ్టీ ప్రికాషన్స్ పెరిగి సేఫ్టీ ఎక్విప్మెంట్ బాగా ఉంది కాబట్టి, కానీ లేకపోతే వెళ్ళి బయటకు వస్తూనే ఆ రోజుల్లో పండగ కూడా చేసుకునేవాళ్ళు. దట్ హీ హాజ్ ఎంటర్డ్ కోల్ మైన్ అండ్ కేమ్ అవుట్ సక్సెస్ఫుల్లీ అలైవ్. అటువంటి వ్యవస్థ కూడా ఒక రోజుల్లో ఉండేది. కోల్ మైన్ లోకి వెళ్తుంటే బాధపడుతూ పంపించే వాళ్ళు వీడు వస్తాడో రాడో అన్నటువంటి స్థాయి కూడా ఉండేది ఒకప్పుడు. ఇది 100 సంవత్సరాల నుంచి నిప్పు ఉన్నది అంటే కొంచెం ఫస్ట్ నమ్మడానికే కొంచెం నాకు డౌట్ఫుల్గా అనిపించి ఐ వెంట్ అండ్ ఎక్స్ట్రాక్టెడ్ ద రిపోర్ట్స్ ఆన్ దట్. అండ్ అమేజింగ్, ఇలా ఇంత బొగ్గు 100 ఇయర్స్ నుంచి మండుతోంది మైన్ అంటే ప్రెటీ మచ్ మస్ట్ హ్యావ్ కన్వర్టెడ్ ఇట్సెల్ఫ్ ప్లాస్మ లావా కింద కన్వర్ట్ అయిపోయి ఉంటుంది కింద ఉన్న బొగ్గు. I was told that in these mines, there approximately the temperature is going to 700 plus degrees Celsius. 700 degrees Celsius is amazing temperature. ఈ గనుల్లో మంటలు వ్యాపించి ఇప్పటికి 100 సంవత్సరాలు అయింది. అయితే భూమిలోనే మండడంతో కొన్ని చోట్ల మంటలు కూడా పైకి కనిపించవు, కేవలం భూగర్భం నుంచి కనిపిస్తూ ఉంటాయి. నేల బాగా వేడెక్కడంతో చెప్పులు లేకుండా నడవడం ఆ గ్రామాల్లో కష్టమే. కొన్నిసార్లు ఊపిరి తీసుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా కొన్ని ప్రాంతాలు చల్లబడ్డాయి, కానీ ఆ ప్రాంతాల్లో కూడా 3.7 కోట్ల టన్నుల బొగ్గు, 3.7 crore tons ఆఫ్ కోల్ రిసోర్స్, ఆఫ్ మై గాడ్, అండ్ అనదర్ 200 crore tons they could not extract because of this fire accident or this incident, you can say this is not an accident, it definitely adi adi vadileskodame adi adi accidental ga jarigedi kaadu adi jarigindi kabatti you have to accept that and then you have to ignore. Aithe annidikante surprise emiti ante this is in technical language this is called outcropping. This area is outcropped antaru, denni bobbu teyadaniki veel lekunda poye paristhithi ayina outcropping antaru. అయితే ఇప్పుడు ఇది న్యూస్లోకి ఎందుకు వచ్చింది అంటే దిస్ ఇస్ ది అమేజింగ్ పార్ట్ ఆఫ్ ఇట్. లాస్ట్ మంత్ ధన్బాద్ చంద్రపూర్ రైల్వే లైన్ ఈ మంట కారణంగా ఎత్తేసారు బికాస్ ద ఫైర్ అప్రోచ్డ్ రైల్వే ట్రాక్. అంటే రైల్వే ట్రాక్ వరకు ఆ బొగ్గు కాలుతూ వచ్చింది అంటే దాని కింద అంతా ఎప్పుడైనా పొరపాటున అది కనుక సకిన్ చేసింది అంటే ద డెఫినేషన్ ఫ్రమ్ ద ప్యాన్ టు ద ఫైర్ అన్నది ఖచ్చితంగా నిజమై తీరుతుంది అనమాట. అక్కడ ఫ్రమ్ ద ప్యాన్ టు ద ఫైర్ అని వాట్ ఎవర్ గెట్స్ ఇన్ విల్ బి టోస్టెడ్, వెదర్ ఇట్ ఈస్ రైల్వే లైన్ ఆర్ ఎ ట్రైన్ ఆర్ ఎ ప్యాసింజర్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అండ్ దెన్ లాస్ట్ మంత్ దే స్టాప్ దిస్ రైల్వే ట్రాక్ రైల్వే అండ్ దెన్ 35 కిలోమీటర్స్ ఆఫ్ రైల్వే లైన్ హ్యాస్ బీన్ టోటల్లీ రిమూవ్డ్ ఫ్రమ్ దేర్. అండ్ అట్ సమ్ ప్లేసెస్ వెరీ క్లోజ్ టు ద రైల్వే ట్రాక్ 15 feet high మంటలు వస్తున్నాయి. And a station has been totally shut down. A station by name Basjora and a station ekanga close chesesindi railway. ee train lo ee track meeda daily 26 important trains velutunnayata, including Shatabdi Express is traveling. And in the area of Jharia, few colonies are being evacuated. It's a very serious situation. I don't know why this has not been surfaced out in public and then why there is no discussion properly. I don't know, parliament lo kuda din meeda em discussion jariginattu naakaithe teliyadam ledhu, em jarigindi ma teliyadu. We need to check with under RTI, probably we can ask. 2009 Patna Hazaribagh Kodirama meeduga Ranchi velle da jatiya rahadarine 10 ellu kitha moosesarata. National highway has been shut down. Mari deeniki emi cheyalema ante సమాధానం ఏమీ చేయలేము, నిత్య అప్రమత్తతోనే శ్రీరామ రక్షగా ఉండాలి అన్న తప్ప ఇంకొక ఆలోచన దీని మీద లేదు. ఈ సిచ్యువేషన్ కొంత ఆశ్చర్యకరంగా ఉన్నా ఐ థాట్ లైక్ ఐ వుడ్ షేర్ విత్ ఆల్ ఆఫ్ యూ సో దాట్ యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ప్రాబబ్లీ వెన్ వీ డోంట్ కేర్ ఫర్ ద నేచర్, నేచర్ మే నాట్ బీ ఫ్రెండ్లీ విత్ అస్ ప్రెటీ సూన్. And it might come in any form. And this probably may be one form. And if this happened in Jharkhand, The similar thing can happen in our Telangana mines also, because they are also not deep mines. Telangana lo, ee Sattupalli areas lo anta kuda open cast mines, and open cast ekkada jarugutundante when coal is available on the topmost layers, you go for open cast. When they are in the deep, you don't dig deep. Anta matti teesi pakkana paresi lopaliki vellam. Deep mining jarigindi ante you go by drilling and you go by making holes. ఓపెన్ క్యాస్ట్ మైన్స్ అంటే సాధారణంగా బొగ్గు పై లేయర్స్ లో ఉంది, 50-60 అడుగులు, 100 అడుగులు, 200 అడుగుల్లో ఉంది, 200 అడుగులు కూడా కాదు, అరౌండ్ 50-70 ఫీట్ ఉంది అంటే ఓపెన్ క్యాస్ట్ వెళ్తాం. జనరల్ గా ఓపెన్ క్యాస్ట్ మైన్స్ కి వెళ్ళి అక్కడ నుంచి జేసీబీలు పో, ఈజియర్ టు ఎక్స్కవేట్ కోల్ అనమాట. సో ఇక్కడ కూడా అంత పైనే బొగ్గు ఉంది కాబట్టి దెర్ ఈస్ అ ప్రాబబిలిటీ దట్ ఈవెన్ అవర్ మైన్స్ మే టర్న్ అవుట్ లైక్ దట్. ఐ డోంట్ ఎక్స్పెక్ట్ దెమ్ టు టర్న్ అవుట్, బట్ ప్రాబబ్లీ మోర్ కేర్ మస్ట్ బి టేకెన్. అక్కడ బయటపడ్డది ఇక్కడ బయట పడలేదు కావచ్చు, బట్ సమ్ దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ ఐ హ్యావ్ ఆన్ దిస్. అండ్ ద లాస్ట్ ఇన్ఫర్మేషన్ విచ్ వీ వాంట్ టు డిస్కస్ అండ్ ప్రాబబ్లీ ర్యాప్ అప్ ద షో ఫర్ టుడే ఈస్ దేర్ ఈస్ సమ్ న్యూస్ ఫ్లోటింగ్ ఆన్ డ్రగ్స్ దట్ ఈస్ ఇన్ లెట్ మీ జస్ట్ పుల్ అవుట్ ద పేపర్ విల్ కంక్లూడ్ ద షో విత్ దట్ లెట్ మీ గెట్ దట్ ఇన్ఫర్మేషన్ జస్ట్ గివ్ మీ అ సెకండ్. Where are these drugs being made in India? What is that we have? Akkada ee real estate land vyavasthe manaku kanapadutundi. Ee drugs meeda kuda Bharat Deshamlo drugs nu control chese vyavastha ledu. Control chese vyavastha kaadu, danni pasigatte vyavastha kuda lekunda mana airports tayarayyayi anna information undi. Just give me one second, let me pull out that paper that I have. In India, this information is pretty straightforward news. I don't know why we are not able to control it. ఎక్కడ ఏం జరిగినా అది ఉగ్రవాదం కానీ అది డ్రగ్స్ కానీ ఏదైనా స్కామ్ కానీ స్కాండల్ కానీ ఖచ్చితంగా దాని మూలాలు లేకపోతే ఆ నెట్వర్క్ యొక్క మేజర్ సెగ్మెంట్ హైదరాబాద్ మహానగరంలోనే ఎందుకు ఉంటోంది? వాట్ ఈస్ హ్యాపెనింగ్? డ్రగ్స్ ఇస్ నాట్ అన్ ఎక్సెప్షన్ ఫర్ దట్ టూ. ఎక్కడి నుంచి ప్రపంచంలో ఏ మూల నుంచి ఏ మత్తుమందు భారతదేశంలోకి వచ్చినా దాని మూలాలు హైదరాబాద్ నేలను తాకాల్సిందే. దట్ ఈస్ ద క్యాప్షన్. ఇక్కడ వినియోగం కొంత అయితే ఇక్కడి నుంచి రవాణా అయ్యేది అత్యధికం. దిస్ ఈస్ ద సేఫ్ హెవెన్, ఈజియెస్ట్ ట్రాన్సిట్ పాయింట్. మేబీ ఇట్ ఈస్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ద కంట్రీ, ఈస్ దట్ ద రీజన్? ఆర్ ద పబ్లిక్ కాంబినేషన్, ద పాపులేషన్ డెమోగ్రఫిక్స్, ఈస్ దట్ ద రీజన్? I don't know. See, we don't want to blame any particular community or we don't want to blame a person. But there is something seriously wrong here that everyone must watch. Annitlo apratambulam manake investments vachina Hyderabad ke, development jarigina Hyderabad lone, drugs ammina Hyderabad lone, drugs transport chesina Hyderabad lone. What is happening? ఎక్సైజ్ వర్గాల నిఘా అంతంత మాత్రం. మత్తుమందు రవాణా గుర్తించడానికి పూర్తి స్థాయిలో తగిన వ్యవస్థ లేకపోవడం వీటి విస్తృతి పెరగడానికి ప్రధాన కారణం. వ్యవస్థ, వీ హ్యావ్ సో మెనీ ఇంటర్నల్ ఎయిర్పోర్ట్స్ వేర్ సెక్యూరిటీ ఈజ్ టోటలీ అండర్ ద కంట్రోల్ ఆఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. కానీ ఇక్కడ వ్యవస్థ లోపం అనడానికన్నా కూడా ఏ మషీన్ డస్ నాట్ హ్యావ్ కాన్షియస్నెస్, ఏ పర్సన్ బిహైండ్ ద మషీన్ హ్యాజ్ అ కాన్షియస్నెస్. వాడు కోఆపరేట్ చేయకపోతే మషీన్ ఏం చెప్తుంది? అధునాతన స్కానర్లు లేవు. స్కానర్లు ఉన్నా కూడా ఏదైనా ఎక్విప్మెంట్ దాని దగ్గరికి పోతే ఆ స్కానర్లు మన ఎయిర్పోర్ట్స్లో వాడే స్కానర్స్ కస్టమ్స్ వాళ్ళు వీళ్ళు టేప్ రికార్డర్స్ తెచ్చారా, కెమెరాలు తెచ్చారా, లేకపోతే వ్యాపారం కోసం ఎన్ని వస్తువులు తెస్తున్నారో పట్టుకుంటే దాంట్లో వాడు ఎన్ని స్వాధీనం చేసుకోవచ్చు, గోల్డ్ బిస్కెట్స్ ఉన్నాయా ఉంటే దాని పరిస్థితి ఏంటి, తర్వాత ఏం చేయాలి. వాళ్ళ టార్గెట్ అంతా రెగ్యులర్ ప్యాసింజర్స్ మీద కన్నా కూడా అకేషనలీ పర్సనల్గా అమెరికాకి వెళ్ళి పిల్లల దగ్గరికి వెళ్ళి వస్తూ ఒక బిస్కెట్ కూతురో కొడుకో ఒక బిస్కెట్ కొనిస్తే అది తెచ్చి ఇక్కడ రెండు నగలు చేయించుకుందామన్న తల్లిదండ్రుల మీదే ఉంది తప్ప రెగ్యులర్గా లక్షల రూపాయల స్మగుల్ చేసే వ్యక్తుల మీద ఈ మనుషులు వాళ్ళకందరికీ రోజు అక్కడే ఉంటారు, వాళ్ళు ప్రాతినిధ్యం వాళ్ళు వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్నారన్న దాఖలాలు తక్కువే. ఎప్పుడో పేపర్లలో చూపడానికి 2 కేజీల బంగారు పట్టుకున్నారు 3 కేజీల బంగారు పట్టుకున్నారు అంటారే, కానీ ఒకే ఒక పార్సల్గా 3,500 కోట్ల రూపాయల విలువ చేసే డ్రగ్స్ ఒక షిప్ ద్వారా భారతదేశంలోకి వస్తున్నాయి అంటే ఎంత ధైర్యం ఉంటే, మన వ్యవస్థ మీద ఎదుటివాడికి ఎంత నమ్మకం ఉంటే షిప్ను తీసుకొని ఇండియాకి వస్తాడు. యూ మీన్ టు సే నో వన్ ఇన్ ద గవర్నమెంట్ ఇస్ కోఆపరేటింగ్ విత్ దీస్ ఎక్స్టర్నల్ పీపుల్? యూ మీన్ టు సే గవర్నమెంట్ డజంట్ నో హూ ఇస్ బ్రింగింగ్ దెమ్ ఇన్? కంటి తృప్ కోసం పట్టుకుంటారా? ఒక వ్యక్తి స్మగుల్ చేయాలనుకున్నవాడు, దొంగతనంగా తీసుకురావాలనుకున్నవాడు రహస్యంగా ఎంతో కొంత డ్రగ్స్ కానీ మాదక ద్రవ్యాలు కానీ తీసుకొచ్చి అమ్ముకుంటున్నాడు, ఏదో 4 రూపాయల లాభం కోసం వాడు కక్కుర్తి పడ్డాడు, పొరపాటున పట్టుబడ్డాడు వాడు అంటే ఒక అర్థం ఉంది దానికి. ఒక ఆర్గనైజ్డ్ వేలో ఒక షిప్ నిండా డ్రగ్స్ నింపి 3,500 కోట్ల విలువ చేసే డ్రగ్స్, ఇట్ ఈస్ నాట్ స్మాల్ మనీ అండ్ డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ ద మనీ దట్ అన్ ఇండివిజువల్ క్యాన్ హ్యాండిల్. 3,500 కోట్ల రూపాయలు బహుశా ఒక కామన్ మ్యాన్ అయితే హ్యాండిల్ చేయలేడు, ఒక వ్యాపారి కూడా హ్యాండిల్ చేయలేడు అంత పెద్ద మొత్తాన్ని. లా ఎన్ఫోర్స్మెంట్ ప్రమేయం లేకుండా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఇంత స్థాయిలో ఒక వ్యక్తి ధైర్యంగా అంత స్టాక్ను షిప్లో, అది కూడా వేర్ దే నో ఫర్ షూర్ దట్ దే హ్యాడ్ గెట్ ఇన్ టు ఏ హార్బర్ దే హ్యాడ్ కమ్ అవుట్. ఇదేమిటి, ఊరు నుంచి ఊరికి పోయి ఏదో పొలంలో దించేసి ఆ పొలంలో ఇంకోటి తీసుకుపోయే వ్యవస్థ కాదండి. దేశ సరిహద్దు దాటాలి, ఇంటర్నేషనల్ వాటర్స్ దాటాలి, భారతదేశ వాటర్లోకి రావాలి, వచ్చిన తర్వాత దాన్ని హార్బర్లో పార్క్ చేయాలి, పార్క్ చేసిన తర్వాత మన మిలిటరీ వ్యవస్థ, కస్టమ్స్ అండ్ ఇమిగ్రేషన్ వ్యవస్థ వాళ్ళని చెక్ చేయాలి, చేసిన తర్వాత ఆ మెటీరియల్ని తీసుకొచ్చి ఇన్లాండ్ కంటైనర్ డిపోస్ పంపాలి, ఆ ఇన్లాండ్ కంటైనర్ డిపోలో మళ్ళీ ఈ సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది, ఆ ఎక్సైజ్ డ్యూటీస్ కోసము తర్వాత ఇంపోర్ట్ డ్యూటీ కోసము ఒక పెద్ద విభాగమే ఉంది, అది పట్టించుకోవాలి. అది పట్టించుకున్న తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఇన్లాండ్ కంటైనర్ డిపో నుంచి మళ్ళీ లోకల్ ఇన్స్పెక్షన్ షాట్సో లేకపోతే వాళ్ళ కస్టమ్ బాండెడ్ వేర్ హౌస్లో ఉంటే అటువంటి వేర్ హౌస్లోకి తీసుకురావాలి, అక్కడ మళ్ళీ సెకండ్ ఇన్స్పెక్షన్ జరగాలి, జరిగిన తర్వాత దాన్ని తీసుకొని పబ్లిక్ మార్కెట్లోకి రిలీజ్ చేయాలి. ఏ వ్యవస్థ అయినా బయట నుంచి దేశంలోకి రావాలంటే ఇది పద్ధతి. మరి ఇటువంటి వ్యవస్థలో ఇన్ని చెక్ పాయింట్స్ దాటాలి అని తెలిసిన తర్వాత షిప్లో 3,500 కోట్ల విలువయ్యే డ్రగ్ను ఒకడు దేశంలోకి తీసుకొస్తున్నాడు అంటే ఎంత దమ్ముంటే వాడు తీసుకురావాలి. మన దగ్గర నుంచి ఏమాత్రం కోఆపరేషన్ లేకుండా లా ఎన్ఫోర్స్మెంట్ కనుక ఖచ్చితంగా ఉంటే, గవర్నమెంట్ ఖచ్చితంగా పనిచేస్తోంది, ప్రభుత్వ పెద్దలు కానీ ప్రభుత్వంలో అధికారులు కానీ వాళ్లకు సహకరించట్లేదు అంటే ఈ పని జరిగే అవకాశం ఉంటుందా? వాడు పట్టుకున్నాడనడము, మనం పేపర్లలో ముద్రించడము, టీవీలో చూపించడం, ఇంత ఆర్గనైజ్డ్ క్రైమ్ జరుగుతుంటే ఇంటర్నల్ రూట్స్, ఇంటర్నల్ నెట్వర్క్ లేకుండా వీళ్ళు చేయగలరా? దీనికి మన చిన్నారులు బలి కావాల్సిందేనా? ఈ మార్పు ఎక్కడ ఎక్కడ మొదలు కావాలి? వెల్, దీస్ ఆర్ ఆల్ ది ఇష్యూస్ ఫర్ టుడే అండ్ ఐ కంగ్రాచులేట్ ఇన్ అడ్వాన్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎవరీ సిటిజన్ ఆఫ్ ఇండియా. ప్రాబబ్లీ టుమారోస్ ఎలక్షన్ ఈజ్ ఓన్లీ సో ఫార్మాలిటీ, రాజ్యసభలో లోక్సభలో భారతదేశంలో బీజేపీ ఎన్డీఏ పార్టీలకు అత్యధిక స్థాయిలో సభ్యులు ఎలాగో ఉన్నారు, దానికి తోడు తెరాస వైకాపా అన్నా డిఎంకే తేదేపా, తేదేపా ఆఫ్ కోర్స్ ఎన్డీఏలోకి వస్తుంది, వీళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు. సో వెంకయ్యనాయుడు గారి ఎలక్షన్ నల్లేరుపై నడకే, దీంతో రాజ్యసభలో రేపు సాయంత్రం వెంకయ్యనాయుడు గారిని అఫీషియల్గా భారత ఉపరాష్ట్రపతిగా డిక్లేర్ చేసే అవకాశమే ఎక్కువగా కనపడుతోంది. అందుకే ఆన్ బిహాఫ్ ఆఫ్ మైండ్ మీడియా అండ్ మన దేశం మన రాజ్యం, ఐ కంగ్రాచులేట్ వెంకయ్యనాయుడు గారు ఆన్ హీ బీయింగ్ డిక్లేర్డ్ యాజ్ నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇన్ అడ్వాన్స్, అఫ్ కోర్స్ విత్ అన్ యాంటిసిపేషన్ దట్ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ ఇన్ హిస్ ఫేవర్ బికాస్ ద నంబర్స్ ఆర్ స్పీకింగ్ దట్ అన్లెస్ క్రాస్ ఓటింగ్ హ్యాపెన్స్ వీ డోంట్ నో విచ్ ఇస్ వెరీ అన్లైక్లీ, బట్ ఎనీహౌ కంగ్రాచులేట్ శ్రీ వెంకయ్యనాయుడు గారు ఆన్ బిహాఫ్ ఆఫ్ మైండ్ మీడియా అండ్ మన దేశం మన రాజ్యం టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. వీ జాయిన్ బ్యాక్ అగైన్ ఆన్ మండే, దట్ ఈస్ 7th August ఇన్ మన దేశం మన రాజ్యం విత్ దెన్ న్యూస్. టిల్ దెన్ ఐమ్ యువర్ హోస్ట్ నగేష్ పంచాగ్ల సైనింగ్ ఆఫ్ ఫర్ టునైట్. థ్యాంక్ యూ ఫర్ ట్యూనింగ్ ఇన్, గుడ్ నైట్.
ఇంతవరకు మీరు విన్నారు నగేష్ పంచాగ్నుల గారి మన దేశం మన రాజ్యం కార్యక్రమం 4th August 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.